దాని తర్వాత 12వ ప్రాకారంలోకి వెళ్తున్నాం. ఇది స్ఫటిక శిఖర ప్రాకారం, స్ఫటిక శిఖరాలతో కూడినటువంటి దివ్య ప్రాకారము. ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు లోకరక్షకులు, వీళ్ళని కైలాస రక్షకులు అనేటువంటి ప్రధానమైనటువంటి గణములు ఉంటారు ఇక్కడ, కైలాస రక్షక గణములు. వీళ్ళు ఎంతమంది అంటే నంది, భృంగి, వీరభద్ర, మహాకాల, మొత్తం నలుగురు. ఈ నలుగురిని శివుని అపరమూర్తులు అని అంటారు, శివుని అపరమూర్తులు, శివుని మరోమూర్తులు అని అంటారు. వీళ్ళక్కడ నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి శక్తి ఉందంటే అనేక బ్రహ్మాండములను సృష్టించగలరు, సంహరించగలరు. అంత శక్తి సంపన్నులు వీడు సామాన్యులు గారు. ఇక్కడ ఎటువంటి వారు ఉంటారంటే సార్ష్టి ముక్తి పొందినటువంటి వారు ఉంటారు. అంటే శివధ్యానంలో కూడా ఇంకా ఉత్కృష్ట స్థితికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేరతారు అక్కడికి. ఇది సార్ష్టి ముక్తి. వీళ్ళకి పరమేశ్వరుడు గొప్ప శక్తులు ఇస్తాడట. అంటే తాను చేయదలుచుకున్నటువంటి బ్రహ్మాండ సృజన ఇత్యాది శక్తులు ఇది వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ద్వారా చేయిస్తుంటాడట. అందుకే ఈశ్వర శక్తులు కొన్ని పొచ్చుకునే వాళ్ళని సార్ష్టి ముక్తి పొందిన వారు అంటారండి. ఇది సార్ష్టి ముక్తి. దీనిని మరొక పరిభాషలో సామీప్య ముక్తి అని కూడా చెప్పుకోవచ్చు. సార్ష్టి సామీప్య ముక్తి. అటు తర్వాత వచ్చేది 13వ ప్రాకారం. ఇదంత తేలికైన ప్రాకారం కాదు ఇది. అంటే అక్కడికి వెళ్ళడం మహాక్లిష్టమైనటువంటిది. ఇది వజ్ర ప్రాకారం, అఖిలధామ ప్రకాశకం అని వర్ణించారు ఇక్కడ. అంటే సర్వ బ్రహ్మాండములకు కూడా ప్రకాశాన్ని ఇవ్వగలిగే శక్తి ఇక్కడ ఉంటుందిట. ఇది వజ్ర ప్రాకారము. ఇక్కడ పరమేశ్వరి యొక్క శక్తులు ఉంటాయట, అమ్మవారి యొక్క దేవీ శక్తులు చాలా ఉంటాయి. గణపతి కార్తికేయుడు ఇక్కడ ఉంటారు. గణపతి కార్తికేయుడు పరమేశ్వరి యొక్క శక్తులు ఉండే చోటు. ఇది జ్యోతిర్మయం. ఈ చోటంతా ఒక అనిర్వచనీయమైనటువంటి జ్యోతిమయంగా గోచరిస్తూ ఉంటుంది. దీనిని అంతఃపురి అంటారండి. శివుడి యొక్క అంతఃపురం అంటే ఈ 13వ ప్రాకారం. ఇక్కడ మరి అమ్మవారు, గణపతి, కుమారస్వామి ఉన్నారు. వాళ్ళ అబ్బాయిలు ఆవిడ ఉన్నారంటే మరి ఇదేమిటది? అంతఃపురం అని ప్రైవేట్ హౌస్ అనమాట. ఈ అంతఃపురం అక్కడ ఉందన్నమాట. దాని తర్వాత భూమికలకు వెళుతున్నాం, పరమ భూమిక. ఆ భూమిక దగ్గర మీరు భావించండి, ఇందాక చెప్పిన పంచమండపాలన్నీ భావించి జ్యోతిర్మయమైనటువంటి సాంబ సదాశివ స్వరూపం అక్కడున్నది. అక్కడున్నది జ్యోతిర్మయమైన ఆదిలింగ స్వరూపమైనటువంటి సాంబ సదాశివ స్వరూపం. ఇది అనుగ్రహాత్మక శాంత రూపం అని వర్ణించారు. అది ఎలా ఉంటుందంటే అనుగ్రహాత్మక అంటే కేవలం మోక్ష ప్రదానం. అక్కడ ఇంకే కృత్యములు లేవండి, ఇంకే కృత్యములున్న ప్రపంచానికి సంబంధించినవి. అది అనుగ్రహం అనేది ప్రపంచానికి అతీతం. అంతే కదా మోక్షం అనేది సర్వ విశ్వములకు అతీతమైన స్థితి. కనుక సర్వ విశ్వాతీతమైన స్థితిలో కేవల అనుగ్రహాత్మకమైనటువంటి శాంత స్వరూపం ఉంటుంది. అక్కడ ఉన్నది ఒక పెద్ద సౌధం. అది అలౌకిక విమల భవనం అన్నారు. అలౌకిక విమల భవనం. ఆ భవన మధ్యంలో దివ్య సింహాసనంపై స్వామి పరాశక్తి సహితుడై సాంబ సదాశివుడు శోభిస్తూ ఉంటాడు. ఇదండి కైలాసం యొక్క దివ్య వైభవాన్ని మనం భావన చేయండి. శ్రద్ధగా విన్నటువంటి వారందరికీ కూడా కైలాసపతి అయినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించుదాక. మొత్తం 14 ప్రకారాలు మనం భావన చేయాలి. ఇది మనం భావన చేసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ రకములైన భూమికలన్నీ దాటాక సహస్రార కమలం వద్ద ఉన్నటువంటి దివ్య స్థానమే మహాకైలాసం. ఇక్కడ కూడా మీరు భావించవచ్చు. ఎందుకంటే అంతరంగంలో మరి ఆధ్యాత్మలింగం ఉందిగా, దాన్ని చూడాలంటే ఇది. ఇక్కడ మీరు చూడగలిగితే తర్వాతి మన స్థానం అదే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అది చూడగలిగితే తర్వాతి స్థానం అదే. కనుక ఈ కైలాసవర్ణను ఎందుకు చేశారు పురాణవేత్తలు? నిన్న ఒకరు అడిగారు, ఇంత వర్ణించారు కదండి ఎవడు చూడొచ్చాడని. ఆహా, ఇక్కడ ఒక మాట అంటాడు, ఆస్తికాహ ఆస్తికాహ అని 2-3 మార్లు చెప్పాడండి వ్యాసదేవుడు. ఆస్తికులు ఇలా అంటారు, ఆస్తికులు ఇలా అంటారు అన్నాడు. అంటే శాస్త్రవాక్యముల గురించి మాట్లాడేటప్పుడు ఆస్తికతే ప్రమాణం. ఆస్తికత అంటే ఎన్ని మార్లో మీకు చెప్తూ ఉన్నాను నేను ఆస్తికత అంటే ఏమిటి. ఏం లేదు, ఒకప్పుడు నిద్రపోతున్నప్పుడైనా మరొకప్పుడు వింటారని, మరేం లేదు, ఇన్ని మార్లు చెప్పేటప్పుడు. ఎందుకంటే ఆస్తికత అంటే శాస్త్రవాక్యములు ఎందు అచంచలమైన విశ్వాసం. ఎందుకంటే శాస్త్రములు ఏర్పరిచింది ఎవరు? ఋషి. ఋషి అంటే ఎవడు చెప్పాలి? ఋషి దర్శనాత్. ఋషి అంటే అతీంద్రియ దర్శనము కలవాడు అని అర్థం. అతీంద్రియ దర్శన శక్తి సంపన్నులైనటువంటి వారు మన ఇంద్రియాలతో, మన మనస్సుతో, మనస్సు కూడా ఇంద్రియమే గుర్తుపెట్టుకోండి, మనస్సు కూడా ఏకాదశేంద్రియం. 10 బాహ్యేంద్రియాలైతే 11వ ఇంద్రియం. ఈ 11 ఇంద్రియాలు చూడలేనిదేదుందో ఆ పరమ సత్యాన్ని తపశ్శక్తి చేత చూడగలిగేవాడు ఋషి. ఆ ఋషికి పరమాత్మ తన సత్యాన్ని చూపిస్తాడట, చూపించి వర్ణించమంటాడు. ఎందుకంటే తరించాల్సిన జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఋషివాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని శ్రద్దా మార్గంలో, శ్రద్ద అంటే ఆస్తికత, ఆస్తికత మార్గంలో దాన్ని అనుష్ఠించి తరించాలి. అందుకు మన ఎడల దయవహించిన పరమాత్మ ఋషులకు దర్శనమిస్తాడట. ఆ దర్శించిన దాన్ని వాళ్ళు మనకు చూపిస్తారు, దానిని విని ఆస్తికులు వీళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఇది అంతా రాసిందెవరు? వ్యాసదేవుడు. వ్యాసదేవుడికి చెప్పిందెవరు? గుర్తుంది కదా, సనత్ కుమారుడు. మరి సనత్ కుమారుడు ఎటువంటి వాడు మనకు తెలియదా? బ్రహ్మ మానస పుత్రుడు. సనత్ కుమారుడికి చెప్పింది ఎవరు? నందికేశ్వరుడు సాక్షాత్. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? శివలోకం నుంచి వచ్చింది. కానీ శివలోకం గురించి శివలోకం వాళ్ళు తప్ప ఇంకెవరు చెప్పగలరు? కానీ నందీశ్వరుడు శివాచార్యుడు మనకి. అనే నందీశ్వరుడు శివాచార్యుడు కనుకనే కర్ణాటక దేశంలో బసవేశ్వర మతం ఉంది. నందీశ్వరుడే అక్కడ వాళ్ళ మతానికి ఆచార్యుడే అవతరించాడు వాళ్ళు చెప్పుకుంటారు. అందులో కాదనడానికి ఏం లేదు. కనుక దివ్యమైనటువంటి ఆ 14 భూమికలో తతపరం శివపదం, దానిని శివపదం అంటారు. అది నిజం జ్యోతిర్మయం విభుం. విభుం విభుం అంటే పాలక శాసక, శాసక స్థానం, సర్వ జగత్ శాసక స్థానం. తత్ర ఏకాదశ శృంగాని ఆత్మజ్యోతిర్మయైన మయాని చ. అక్కడ 11 శృంగములున్నాయి. ఆత్మజ్యోతిర్మయమైనటువంటి ధామం అది. పరితో వేశ్య తిష్టంతి సాంబం శుద్ధం సదాశివం అనుగ్రహాత్మకం శాంతం స్వేహ మహిమ్ని సదాస్థితం. ప్రపంచమంతా ఆయన్ని ఆధారం చేసుకుంది. నిజమే. మరి ఆయన దేన్ని ఆధారం చేసుకున్నాడు? దీనికి చక్కటి మాట చెప్తున్నది, స్వే మహిమ్ని సదాస్థితం. స్వే మహిమ్ని, తన మహిమ ఎందు తానున్నాడంతే. తాను ఎవరికి మహిమ ఎందు ఆధారపడలేడు, తానందరికీ ఆధారమే. తన ఎందు తాను ఆధారపడున్నాడు. ఇది వేదంలో కూడా స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అని వేదంలో చెప్పబడుతున్నమాట. అంటే తన మహిమ ఎందు తానున్నవాడు. అనుగ్రహాత్మకం శాంతం స్వే మహిమ్ని సదాస్థితం అప్రాకృత మహాసౌధ దివ్య సింహాసన స్థితం. ఆ సౌధం ఎలా ఉంటుందంటే నీ వర్ణన చేసిన నీకు అర్థం కాదు, ఎందుకంటే అప్రాకృతం అది. అది ప్రాకృతము కాదు, అప్రాకృత మహాసౌధ దివ్య సింహాసన స్థితం పరాశక్త్యాచ నిజయ మహానందం పరాత్పరం. తన యొక్క పరాశక్తితో ఉన్నటువంటిది ఈ స్థితిని యమే వేషోపనిషత్ సర్వా రూపారూపాత్మన వదత్. ఆ పరమాత్మనే ఉపనిషత్తులు రూపవంతుడని రూపరహితుడని చెప్తూ ఉంటాయి. అంటే సగుణమని నిర్గుణమని ఆ పరమాత్మని రూపముతోనూ రూపము లేకుండాను అంటే సాకారంగాను నిరాకారంగాను ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కనుక ఉపనిషత్ ప్రతిపాద్యుడైన పరతత్వము ఆయనయే అనే విషయాన్ని ఇప్పటి వరకు చెప్పుకున్నారు. కైలాసం మనకు వచ్చింది కదా, ఇంకా పూర్తి ప్రవచనాలు కాకుండానే మధ్యలోనే కైలాసం వచ్చేసింది మనకి. మనకు కైలాసం వచ్చిందో మనం కైలాసం దగ్గరికి వెళ్ళేమో. ఎవరి భావనయే వారికి ప్రమాణం, ఎవరి భక్తియే వారికి ప్రమాణం. మొత్తానికి ఈ లోక వర్ణన వినడం చాలా విశేషమండి. ఎందుకంటే శివుని ఇల్లు నిజానికి మన ఇల్లు, అదే నిజానికి మనది. కానీ ఇంట్లోకి వచ్చి పడేది మన ఇల్లు అని తిరుగుతున్నాం. ఇది నా ఇల్లు, ఇదే నేను చేరాలి అని గట్టిగా అనుకుంటే తప్పకుండా చేరతామండి. ఇక్కడికి రిజర్వేషన్ చేసుకు వచ్చిన దగ్గర నుంచి ఫలానా రోజు అవగానే నా ఇంటికి వెళ్తాను అనుకుని తిరుగుతున్నాం ఇక్కడ. అందుకు వెళతాం. అక్కడికి వెళతాం అనుకుంటున్నావు కనుక అక్కడికే వెళతాం. ఇక్కడికి వెళతాను అనుకో ఇక్కడికే వెళతాం. అనుకోవాలి, ఇది నాకు కావాలి, ఇదే పరం ధామం, ఇది పరమయీనమైన ధామం, శాశ్వత ధామం, ఆనంద ధామం, సచ్చిదానందమైనటువంటి ధామం అని చెప్పుకుని దీనికోసం సాధనల్లో మళ్లీ శివధర్మాల్లోకి మళ్లీ ప్రవేశించాం. మరి ఇంత గొప్పది చెప్పే మరింత శివధర్మాల మీద ఆసక్తి కలగాలి అంతే కదా. అలాంటి స్థితి లోకంలో ఎక్కడా దొరకదు కదండి, ఆ లోకాతీత స్థితి. కానీ ఆ లోకాతీత స్థితిని పొందడానికి ఈ లోకంలోనే సాధ్యమవుతుంది, ఎక్కడ సాధ్యం కాదు. ఈ కర్మభూమి అయిన భరత భూమిలో ఇది సాధ్యమవుతుంది. కనుక దీనికి సంబంధించిన విషయంలోకి మళ్లీ వస్తున్నాం. అందుకు శివధర్మములు సాధనలు చెప్తూ ఉండగా ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగిందిట, జ్ఞాతుమిచ్చామి దేవేశ పరంతత్వం సుఖావహం ఏన సంసార దుఃఖాద్వైతరే జీవోం జసా హరా. ఓ హరా, పరసుఖం పరతత్వం ఎలా వస్తుందో చెప్తావా అని అడిగిందిట. ఎవరికి? ఆవిడిక. ఆవిడికి కాదు, జీవులకి ఎలా వస్తుందని. ఆవిడికేమి రాక్కర్లేదు, మనకు ప్రశ్నించడం కూడా చేత కాదని మన తరపున ఆవిడ అడుగుతుందండి. ఆవిడ దయామయురాలు కదా, అందుకోసం ఆవిడ అడుగుతుంది. ఆవిడైతే ఓపికగా వింటుంది కూడా కునుకు లేకుండా, అప్పుడు మనకు సబ్జెక్ట్ దొరుకుతుంది. అందుకోసం ఇక్కడ యత్కృత్వా విషయీ జీవ సలభేత్ పరమం పదం సంసారీన భవేన్నాథ తత్వం వద కృపాకురు. ఏ తత్వము తెలియడం చేత విషయభోగరతుడైన జీవుడు దీని నుంచి విముక్తుడై పరమపదాన్ని పొందుతాడో ఆ తత్వాన్ని దయచేసి చెప్పు. ప్రశ్న చాలా సులభం కదా, పైగా అంత అందంగా అడిగింది అమ్మవారు. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట, ఈ చెప్పడం ఏంటండి, ఆవిడ అడగడం ఏంటి, అసలు వాళ్ళిద్దరు రూపాలు ధరించి ఇన్ని లీలలు చేయడం ఏంటి అంటే ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు. ఆదిశక్తిర్మహేశాని ఇత్యపృచ్ఛత్మ సద్భక్త్య శంకరంసా సతీముని ఆదిశక్తిర్మహేశాని జీవోద్ధారాయ కేవలం. ఎందుకు అడిగిందయ్యా అంటే జీవులను ఉద్ధరించాలని ఉద్దేశంతో అడిగిందిట. ఆకర్ణ్య ఈ ప్రశ్న విని ఆయన చెప్తున్నాడు. ఎలా, ఎలాంటి స్వామి అంటే స్వేచ్ఛయోపాత్త విగ్రహ. ప్రతి మాట ఎంత దగ్గర చెప్పాడండి. మన విగ్రహాలు ఎలాగొచ్చాయి? కర్మయోపాత్త విగ్రహ, మనం కర్మతో వచ్చుకుని శరీరాలు మనకి. ఆయన స్వేచ్ఛయోపాత్ర విగ్రహ, స్వతంత్రంగా తన ఇచ్ఛతో తన విగ్రహాన్ని ధరించాడు జగత్ ఉద్ధరణ కోసం. అలా ధరించినటువంటి ఆయన అమ్మవారితో చెప్తున్నాడు. శృణుదేవి ప్రవక్ష్యామి దాక్షాయణి మహేశ్వరి పరంతత్వం తదేవానుశయీ ముక్తే ముక్తో భవేద్యత. పరతత్వాన్ని చెప్తున్నాను విను. పరతత్వం అంటే విజ్ఞానము. నిన్న మనం చెప్పుకున్నదే కొద్ది కొద్దిగా ఒక్కొక్క రోజు డోస్ ఇస్తూ ఉంటే తర్వాత పూర్తిగా అర్థమవుతుందేమో అని ఆశతో మనం చెప్పుకుంటూ వెళుతున్నాం. నిన్న కూడా విజ్ఞానం గురించి చాలా చెప్పాం, అవి మర్చిపోయి ఉంటాం. ఒకటి గుర్తుంటుంది, ఏ పువ్వులు వేస్తే ఏమొస్తాయి అది గుర్తుండి ఉంటుంది, మంచిదే అది కూడా. కానీ ఇది ఉందే విజ్ఞానం గురించి చెప్తున్నాడు చూడండి. పరతత్వం విజానీహి విజ్ఞానం పరమేశ్వరి ఉదితే స్మరణం యత్రా సోహం బ్రహ్మేతి శుద్ధదీహి. విజ్ఞానమే పరతత్వము, పరతత్వమే విజ్ఞానం. విజ్ఞానం అంటే తెలియట, విశేషముగా తెలియట విజ్ఞానము, విశేషముగా విశిష్టముగా తెలియట విజ్ఞానము. ఆ విజ్ఞానం ఉదయించింది అంటే ఏమిటి అంటే శుద్ధమైన బుద్ధిలో నేనే బ్రహ్మము అనేటువంటి స్ఫురణ కలిగి ఉండడమే విజ్ఞానము అన్నాడు. ఒకటే మాట తెలిపింది, నేనే బ్రహ్మమును అంటే అహం బ్రహ్మాస్మి, ఈ స్థితికి రావడమే విజ్ఞానం అంతే. ఒక్క మాటలో చెప్పేశాడండి, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమును అనాలి. నిజమే, నేను బ్రహ్మమును అంటే ముందు ఏం తెలియాలి, బ్రహ్మము తెలియాలి. ఎందుకంటే నేను అనేది ఏదోలా వాడుతున్నావు, అసలేం నేను అవునా కాదా అనేది వేరే విషయం, కానీ నేననే దాన్ని ఏదోలా వాడుతున్నావు. రమణ మహర్షి గోలంతా ఇదే చేసేటండి, తన జీవితం అంతా ఇదే బోధించాడు మనకి. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేని వాళ్ళకి లేదు. ఆ మహానుభావుడు ఎంత చెప్పాడు మనకి, ఆ చెప్పినప్పుడు ఈ నేను గురించే ఆయనే చెప్పాడు. కనుక ఈ నేను అనే స్ఫురణ వచ్చింది, ఈ నేననే స్ఫురణకి మూలమేది ఆ బ్రహ్మము. కనుక నేను ఆ బ్రహ్మమనే తప్ప ఆ బ్రహ్మము వల్ల చైతన్యము పొందినటువంటి ప్రకృతి నేను కాదు. అర్థమవుతున్నది కదా, బ్రహ్మము వల్ల చైతన్యం పొందినది దేహము మొదలైన ప్రకృతులు, ఇవి దాని వల్ల చైతన్యం పొందే గాని ఇది అది కాదు. దేనివల్ల అది చైతన్యం పొందిన వాటిని నేను అనుకుంటున్నావు నువ్వు. అర్థమవుతుంది కదా, చైతన్యం పొందిన వాటిని నేను అనుకుంటున్నావు నువ్వు, కానీ దేనివల్ల చైతన్యం వచ్చిందో అదే నేనని తెలుసుకో. సింపుల్ అండి వేదాంతం, శ్రద్ధగా వింటే దేనివల్ల చైతన్యం వచ్చిందో అదే నేనని తెలియడమే జ్ఞానము. అది తెలుసుకోవాల్సిన పరమమైనది, అంత తేలిగ్గా తెలిసేది కాదు. అది చెప్తే అర్థమవడం వేరు, అది కూడా కొందరుకుండదు, అది పొందడం వేరు. అది పొందడమే విశుద్ధమైన జ్ఞానము సుమా. ఈ జ్ఞానము దుర్లభము అది కూడా చెప్పాడు. తద్దుర్లభం త్రిలోకేస్మిన్ తద్జ్ఞాతా విరళ ప్రియే. ఓ ప్రియే, మరి అమ్మవారిని సంబోధిస్తున్నాడు కదా, అందుకు అంత చక్కగా ఓ ప్రియమైనదానా, అది దుర్లభము ఉల్లోకాల్లో. దుర్లభం అంటే అత్యంత కష్టసాధ్యం అది. అలాంటి వాళ్ళు విరళ అరుదుగా ఉంటారు. యాదృశో యస్య దాసోహం బ్రహ్మ సాక్షాత్ పరాత్పర. అతడు సదాసోహం, వాడి స్థితి ఏంటో చూడండి. ఎస్ సదాసోహం, ఎంత చక్కటి మాసం వేసేయండి. యహ సదాసోహం, ఎల్లవేళలా సోహం అనే స్థితిని ఉంటాడు. దీన్ని ఇంకోలా చేతి ఎస్స దాసోహం, యహ సహ దాసోహం తీసుకోవచ్చు. కానీ సదాసోహం, ఎల్లవేళలా సోహం అనే స్థితిలో ఉంటాడు వాడు. శుద్ధద్ధి, వాడు శుద్ధ బుద్ధి కలవాడు. శుద్ధ బుద్ధి అంటే ఇదండి, నిర్మల బుద్ధి అంటే ఇదే అర్థం. నా మనస్సు నిర్మలమండి అంటే అది కాదు. నిర్మల బుద్ధి అంటే పరమాత్మయే నేనని తెలియడమే నిర్మల బుద్ధి. అది కలిగినటువంటి వాడు ఉంటాడు. ఈ జ్ఞానం రావాలి అంటే అది కదా, జ్ఞానం గొప్పదని చెప్పాడు సరే. కానీ అటువంటి జ్ఞానం ఎవడైతే పొందాడో వాడికి నాకు భేదము లేదు అని స్వామి స్పష్టంగా చెప్తున్నాడు. వాడే నేను, నేనే వాడు. వాడు ఎలాంటి వాడవని అంటే, వాడు వర్ణము గాని, వాడు ఆశ్రమం గాని, వాడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, ఈ జ్ఞానం పొందిన వాడైతే వాడు నా స్వరూపుడే, ఇందులో సందేహం లేదు. అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడేది. ఇది శృతి చెప్పినట్టే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతున్నాడని. అయితే ఈ జ్ఞానం రావాలి అంటే ఏంటి కావాలి? తన్మాత మమ భక్తిశ్చ భుక్తి ముక్తి ఫలప్రద. ఈ జ్ఞానమునకు తల్లి నా భక్తి అన్నాడు ఇక్కడ. ఈ జ్ఞానానికి తల్లి ఎవరు? భక్తి. ఇది చూడండి ఇక్కడ మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఆ పరమమైన జ్ఞానం పొందడానికి తల్లి భక్తి. తల్లి అంటే కారణం అని అర్థం అనమాట. జ్ఞానానికి కారణమవుతున్నది భక్తి. ఆ భక్తి ఎలాంటిది అంటే, ఇటు అంతటి జ్ఞానాన్ని ఇస్తుంది, భుక్తి ముక్తి ఫలప్రద భోగముల్ని ఇస్తున్నది. కనుక భక్తియే ప్రధానమైన విషయం అని ఇక్కడ భక్తి యోగాన్ని స్వామి వివరిస్తున్నాడు. సులభా మత్ ప్రసాదాద్ధి నవధా సా ప్రకీర్తిత. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అటువంటి దివ్యమైన స్థితిని వర్ణించిన తర్వాత, ఆ కైలాసాన్ని వర్ణించిన తర్వాత, ఆ ఆత్మజ్ఞానాన్ని వర్ణించిన తర్వాత అది పొందాలి అనే తపన ప్రతివాడికి కలగాలి. కలగాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. ఆ శుద్ధమైన జ్ఞానం పొందాలి అంటే భక్తి చాలా ప్రధానం. ఈ భక్తి అనేటువంటిది అనేక విధములుగా ఉంటుంది. ప్రధానంగా నవధాసా ప్రకీర్తిత, తొమ్మిదిగా చెప్పబడుతుంటుంది సుమా. మనం భక్తి మార్గంలో వెళ్ళాలి అంటే ఇవి చెప్పే అధ్యాయం జాగ్రత్తగా వినాలండి. ఇదొక్కటే మనల్ని తరింపజేసేటువంటి మార్గం. అటు జ్ఞానంలోకి మనం తీసుకెళ్లగలదు. ఇటు కేవలం కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయినా తరించడం, మహా అయితే ఒక స్థితికి వెళ్ళగలం అంతే తప్ప అటు జ్ఞానమా అందేది కాదు. ఈ భక్తి అనేది ఉన్నది చాలా చక్కటి ఆలంబనం మనకి. కనుక దీన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని గురించి చెప్తున్నారు, భక్తౌ జ్ఞానేన అభేదోహి తత్కర్తు సర్వదా సుఖం. జ్ఞానానికి భక్తికి ఏమి భేదము లేదు సుమా అని మళ్ళీ చెప్తున్నాడు. అంటే జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం తక్కువ అని అనుకుంటామేమోనని ఇక్కడ విశేషంగా చెప్తున్నాడు. ఇక్కడ మనకు భక్తికి ఏమీ తేడలేదు సుమా. విజ్ఞానం నభవత్యేవా సతి భక్తి విరోధిన, భక్తికి విరోధి అయిన వాడికి విజ్ఞానము కలగదు. ఇక్కడ జ్ఞానము విజ్ఞానము భక్తిని మూడు వేశాడు. జ్ఞానము అంటే ఆత్మ విచారణ మార్గము, ఇది గుర్తుపెట్టుకోండి. విజ్ఞానము అంటే పరమాత్మని అనుభవపూర్వకంగా తెలిసి నేనే అదే అని అనుట, అర్థమవుతున్నది కదా. పరమాత్మ నేనే అని తెలుసుకునుట, అనుభవపూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం. దాని గురించి శాస్త్రముల ఆధారంగా నిరంతరం విచారణ ఇత్యాదులు చేయడం జ్ఞానం. భక్తి అనేది పరమాత్మని ప్రేమగా ఆశ్రయించిన భక్తి. ఇందులో జ్ఞానం అనగా ఆత్మ విచారణ మార్గం ఏదైతే ఉన్నదో దానిలో కొందరు ఉంటారు. వాళ్ళ భక్తి గురించి ఆలోచించారు, ఆత్మ విచారణ మార్గమే సర్వశ్రేష్టము అని ఉన్నారు. ఉపనిషత్తులు మొదలైనవన్నీ ఆలంబనంగా తీసుకుని, బ్రహ్మసూత్రాలను ఆధారంగా తీసుకుని ఆత్మ విచారణ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అనాత్మ విషయాల్ని నా ఇతి అని పరిహరిస్తూ, అంటే ఇది కాదు ఇది కాదు అని పరిహరిస్తూ, ఇవన్నీ పరిహరించగా ఏది మిగిలిందో ఆత్మతత్వం నేను అని నిరంతరం విచారణ మార్గంలో ఉన్నవారు ఉంటారు. ఆ జ్ఞానానికి నా ఎడలా భక్తి కలిగి ఉండడానికి ఏమి భేదము లేదు. అది స్వామి ఇక్కడ చెప్తున్న విషయం. ఎందుకంటే వాడివన్నీ విడిచిపెట్టి ఆత్మని ఎలా మననం చేస్తున్నాడో, లౌకికమైన కామలన్నీ విడిచిపెట్టి ఆత్మస్వరూపుణ్ణి నన్ను అలాగే పట్టుకుంటున్నాడు భక్తుడు. అందుకోసం అనమాట అదింటికి భేదం లేదనేది అర్థమవుతున్నది కదా. కనుక మనకు సాధకులకు ముఖ్యమైన అంశములు ఇది. విజ్ఞానం నభవత్యేవా సతి భక్తి విరోధిన భక్తాధీన సదాహం వై. ఎందుకంటే జ్ఞాన మార్గంలో వాడి యొక్క బుద్ధికి అహం ప్రయత్నం ఉంది, భక్తిలో నాతాలోక భరోసా ఉంది. అంత చక్కటి విశేషం. భక్తిలో వాడు నన్ను పట్టుకుంటాడు గనక భక్తాధీన సదా అహం, నేను భక్తులకు అధీనుణ్ణి. చూసారా, ప్రపంచంలో పరమాత్మ అందరిని తన అధీనంలో పెట్టుకుంటాడు గాని ఆయన ఎవ్వడ అధీనంలో ఉండడండి. ఆయన పేరే స్వతంత్ర. స్వతంత్రుడైన పరమాత్మ భక్తులకు మాత్రం పరతంత్రుడే. ఎంత చక్కటి మాట. అందుకు నేను ఎల్లవేళలా భక్తులకు అధీనుణ్ణి. భక్తుడు ఎటువంటి వాడైనా వాడి ఇంటికి వెళ్తానన్నాడు చూడండి. తత్ప్రభావాద్ గృహేష్వపి, భక్తి ప్రభావం చేత భక్తులు ఇళ్లలోకి వెళ్తాను. వాడు ఎలాంటి వాడవని, నీచానాం జాతిహీనానాం యామిదేవిన సంశయః, వాడు నీచుడైనా జాతిహీనుడైనా భక్తుడైతే చాలు వెళ్తానని. మీరు ఇక్కడ కన్నప్పని మొదలైన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి, దేనికి దొరికిపోయాడు అక్కడ ఆయన, అది తెలుసుకోవాలి. కన్నప్ప దగ్గర ఏముంది, ఆ బోయేవాడికి అనుగ్రహించినట్టు నన్ను అనుగ్రహించవా అని ఒక పాట రాస్తాడు. ఆయనకున్న భక్తి మనకుంటే అనుగ్రహిస్తాడు. ఆయన శివలింగం అనుకోలేదు, శివుడే అనుకున్నాడు. అక్కడది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే అది అని శివుడే అనుకున్నాడు. శివుడే అనుకుని తినవా తినవా అని అక్కడ పెట్టు కూర్చున్నాడు. మనమేమంటాం, అక్కడ పెడతాం తర్వాత మనం తింటాం అనుకుని పెడతాం. ఆయన తింటాడని మనకు అనిపించదు, కానీ వీడు తింటాడు శివుడు అని పెట్టు కూర్చున్నాడండి. అందుకే తినకపోయేటప్పటికల్లా అటం పట్టాడు, నువ్వు తినకపోతే నేను తిన్నన్నాడు. ఎంత గాఢమైన భక్తి ఉండాలండి అక్కడ. అలాంటి గాఢమైన ప్రేమకి శివుడు వచ్చి తిన్నాడా లేదా? ఏమిటి తిన్నాడు? కాల్చిన మాంసం ముక్కలు, పై ఎంగిల్ చేసి రుచిగా ఉన్నాయి లేవు అని. ఎందుకంటే ఎప్పటికీ శివుడు రాలేదు ఎప్పుడు, ఏంటి సరిగ్గా కాలలేదో ఉడకలేదని కొరికెట్టి కొంచెం చేయకుండా ఎంగిలి మాంసము, ఎంగిలి మాంసం తిన్నట్ట. ఎందుకంటే అట్టడి పనులు చేసినట్టు చెప్తున్నాడు. ఏం చేయను, భక్తాధీనుణ్ణి. వాడు ఎక్కడుంటే వాడికి బెడకలు, నేను వెళ్తా, వాడు ఇచ్చింది తింటా, వాడితో మాట్లాడతావు, కబుర్లు చెప్తున్నాడు ఆయన. నాపై శ్రద్ధ కలిగిన వాడు, వాడికి నేను లొంగిపోతాను. అదే కర్మలు తపాలు జపాలు చేసేవాడికి దొరకనన్నాడండి. న కర్మ న తపస న జపైర్ న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య ఏవచ. స్వామియే చెప్తున్నాడు ఈ విషయం. పాశుపత జ్ఞానంలో అనే అధ్యాయంలో అమ్మవారితో స్వామి చెప్పినట్టు మాటలేవి. న కర్మ న తపస, కర్మలకి తపస్సులకి న జపైహి న సమాధిభి, జపాలకి సమాధులకి నేను దొరకను. మరి దేనికి శ్రద్ధగా దొరుకుతా? శ్రద్ధ మళ్ళీ వచ్చింది చూసారా, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి అచంచలమైనటువంటి శ్రద్ధతో కూడిన ప్రేమకి నేను దొరికిపోతా. దొరికిపోవడమే కాదు, శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏనకేనాపి హేతున, వాడు ఏ విధంగానైనా నాపై శ్రద్ధ పెట్టుకుంటే వాడికి నేను లొంగిపోతా, వాడికి నేను కనబడతా, వాడిని నేను ముట్టుకుంటా, వాడిని నన్ను ముట్టుకోనిస్తా. చూడండి ఇక్కడ ఏం చెప్పాడో, వశ్యః స్పృశ్యః దృశ్యః పూజ్యః, వాడు చేసే ప్రతి పూజ నేను అందుకుంటా, చెయ్యి చాచి అందుకుంటా, సంభాష్య వాడితో కబుర్లాడతా అన్నాడండి. ఆయన కబుర్లాడాడు, ఎవరితో? అమాయకమైన భక్తులతో కబుర్లాడిన గాథలు ఎన్ని లేవు మనకి. పసిపిల్లలతో కబుర్లాడినట్టు సాలెపురుగుతో మాట్లాడాడు తెలుసా ఆయన మీకు? ఆయన సాలెపురుగుతో ఎలా మాట్లాడతాడండి అంటే ఆయన మాట్లాడగలడు, మనం మాట్లాడలేం. చేత్తో పట్టుకుని మరీ మాట్లాడాడు, పాపం నా కోసం నిన్ను త్యాగం చేసుకుంటున్నావా అన్నాడు. ఆయన సాలెపురుగుతో మాట్లాడాడు, బోయవాడితో మాట్లాడాడు. ఆయన దయామయుడు, చెప్తున్నాడు. అందుకు భక్తాధీన సదాహంవై తత్ప్రభావాద్ గృహేష్వపి, ఆ ప్రభావం చేత వాళ్ళు ఎలకెళ్ళిపోతారు. ఈ భక్తి మళ్ళీ రెండు రకములుగా ఉంటుంది, సగుణ నిర్గుణ మత, సగుణమని నిర్గుణములని. భక్తి ఒక పెద్ద శాస్త్రం అంటే, ఒక ఓషన్ భక్తి అనేది. దాని గురించి చెప్పాలంటే పెద్ద శాస్త్రం, ఎన్ని రకాల భక్తులో చెప్పబడుతున్న శాస్త్రములందు వాటన్నింటినీ ఇక్కడ స్వామి కూడా వివరంగా చెప్పకుండా క్లుప్తంగా అంటున్నాడు. సగుణం నిర్గుణం అని రెండు విధములుగా ఉంటుంది సుమ. మళ్ళీ నిర్గుణ భక్తి శ్రేష్టం. నిర్గుణ భక్తి అంటే ఏ ప్రమేయము ఏ గుణము అందులో లేదు, అంటే ఏ కోరిక గాని ఏమీ అందులో లేదు. ఎందుకు భక్తి కలిగి ఉన్నామంటే కారణం లేదు. ఆ నిష్కారణమైన భక్తే నిర్గుణ భక్తి. పరమాత్మేడలా అచంచలమైన అవ్యాజమైన పరాభక్తి కలిగి ఉండడమే నిర్గుణ భక్తి అంటే. ఇది తెలుసుకుంటే చాలు. సగుణ భక్తి అంటే గుణములతో కూడిన భక్తి. అంటే కానీ పరమేశ్వరుని సగుణంగా ఆరాధించే నిర్గుణం కాదు ఇక్కడ. తామస బుద్ధితో గాని ఆరాధిస్తే, అంటే ఇతరుల హింసతో ఇతరుల్ని హింసించాలని దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉంటారు, లేరా చెప్పండి. భస్మాసురుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నారు, హిరణ్యకశిపుడు ఉన్నారు, వీళ్ళు భక్తులే. కానీ వీళ్ళు భక్తులు దేనికి? అవతల వాడి నాశనానికి. కనుక వాళ్ళని తామస భక్తులు అంటారు. రెండో రకం భక్తులు ఉన్నారు, రాజస భక్తులు. వీళ్ళు ఏమిటండి, ఏది చేసినా కోరికలు కోరికలు కోరికలు, ఇంకోటి లేదు. ఇది చేస్తే అది ఫలితం, అది చేస్తే ఇది ఫలితం. వీళ్ళకి భగవంతుడి మీద ప్రేమ రాదండి. అనేక మంది ఉపాసకులు కనబడుతుంటారు, వాళ్ళకి మంత్రాలు తంత్రాలు యోగాలు వీటన్నిటి మీద సరదా, చక్రాల గురించి చెప్తుంటే సరదా, కానీ భగవంతుడి గురించి చెప్తే మాత్రం మనసు కరగదు. ఎందుకు? ప్రేమ లేదు వాళ్లలో. ఇలాంటి వాళ్ళందరూ రాజస భక్తులు. వీళ్ళు కేవలం ఆ భౌతికమైనటువంటి స్థితిలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళు రాజస భక్తులు. సాత్విక భక్తులు ఎందుకు చేస్తారంటే పాప ప్రక్షాళన కోసం చేస్తారు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. వీళ్ళు సాత్విక భక్తులు. చిత్తశుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, ఈ రెండింటితో కూడిన భక్తికి సాత్విక భక్తి అని అంటారు. ఈ మూడింటికి కలిపి సగుణ భక్తి అండి. అర్థమవుతుంది కదా. ఇక నిర్గుణ భక్తి అంటే అందులో మూడు లేదు. చిట్ట చివరి కదా, చిత్తశుద్ధి కావాలనే సంకల్పం కూడా వాడికి లేదు అక్కడికి. ఈశ్వరార్పణం అనే మాట కూడా లేదు. ఎందుకంటే ఈశ్వరార్పణం అంటే నేను ఒకడున్నాను, ఈశ్వరుడికి అర్పిస్తున్నాననే భావం ఉంది. నిర్గుణ భక్తులు అసలు అదేమీ లేదు. ఈశ్వరుడు కొత్తగా అర్పించేది ఒకటి, అంతా ఈశ్వరుడే. ఒక నిష్కారణమైన ప్రేమ అండి. దీనికి అహైతికి ప్రేమ అంటారు. అహైతికి భక్తి, అవ్యాజ భక్తి, అదే నిర్గుణ భక్తి, అదే పరాభక్తి, అనిర్వచనీయమైనటువంటి ఏకభక్తి, జ్ఞానభక్తి, అనన్య భక్తి అంటే ఇది. నిర్గుణ భక్తికి ఇన్ని పేర్లు చెప్పారు. కృష్ణ పరమాత్మ ఈ భక్తి ఎవడుకుంటుందో వాడు ముక్తే అన్నాడు. వాడికి ముక్తి కాదు, ఆ భక్తే ముక్తి అన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే దీనికే గీతలో ఏకభక్తి విశిష్యతే అని ప్రత్యేకంగా స్వామియే చెప్పాడు. అనన్య అనన్య అనబడే భక్తి. ఈ భక్తికి దొరికిపోతానని కృష్ణుడు కూడా చెప్పాడండి. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప. అలాంటి అనన్యమైన భక్తి ఉన్నవాడు నన్ను తెలుసుకోగలడు, నన్ను చూడగలడు, నాలోకి వచ్చేయగలడు అన్నాడు. జ్ఞాతుం ద్రష్టుం ప్రవేశం మూడు జరుగుతుంది అన్నాడు. కనుక అటువంటిది నిర్గుణమైనటువంటి భక్తి. ఈ భక్తి మళ్ళీ వైధీ స్వభావికి యాయ పరాసాత్వరా స్మృత. వైధీ భక్తి అని ఏదైతే ఉందో స్వైధీ స్వభావికి. వైధీ స్వభావికి అంటే శాస్త్ర సమ్మతమై స్వభావ సిద్ధంగా కలిగే భక్తి ఒకటి ఉంది అన్నాడు ఇక్కడ. స్వభావ సిద్ధంగా కొందరికి స్వభావికి భక్తి ఉంటుంది. అంటే సహజ సిద్ధంగా భగవంతుడు అంటే ప్రేమ ఏర్పడుతుంది. వాడు ఏం చదివాడని ఏమీ లేదు. ఉదాహరణకి తిన్నాడు, ఏ శాస్త్రము చదవలేదు, శివలింగాన్ని చూశాడు, చూడగానే మనసు కరిగిపోయింది, అక్కడే కూర్చున్నాడు, నా ప్రాణం అంతా ఇదే అన్నాడు. ఇంటికి రారాయన అని పిలిస్తే నేను రానన్నాడు. దీని స్వభావికి భక్తి అని అంటారు. కనుక వైధి స్వభావికి అని రెండు విధాలుగా ఉంటుంది భక్తి అన్నాడు. వైధి అంటే శాస్త్రములు అవన్నీ తెలుసుకుని, విధులను తెలుసుకుని, దాని ప్రకారంగా భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకుని, ప్రేమను పెంచుకుని వెళ్లే భక్తి పేరు వైధి భక్తి. స్వభావికి అంటే సహజ సిద్ధంగా మనస్సులో పెళ్ళుబుకి భక్తి పేరు స్వభావికి భక్తి. ఈ వైధి స్వభావిక కూడా శ్రేష్టమే. దీని పరాభక్తి, వరాభక్తి అని కూడా ఉంటారు. ఇంకొకటి అవరాభక్తి అంటే తక్కువ భక్తి. అదేమిటంటే కామనలచే ప్రేరితమైన భక్తి అవరాభక్తి. అది చిన్న భక్తి సుమా. ఇక భక్తిలో మళ్ళీ నైష్ఠికి అనైష్ఠికి అని రెండు తేడాలు ఉన్నాయి అన్నాడు. నిష్ఠ కలిగినటువంటి భక్తి అంటే చెక్కు చెదరని తనం ఉండాలి భక్తిలో. కొందరికి బాగా ప్రేమ ఉంటుంది. ఆ చెప్తున్నంతసేపు వాళ్ళు పొందే తారాత్మ్యం ఏమిటంటే మరి ప్రపంచంలో వీడు ఇంక వెళ్లడేమో, ఇంకెక్కడ ఇక్కడ ఉండిపోతాడు అనిపిస్తుంది. అది కలుగుతుంది. అది కూడా పురాకృతి సుకృతమేనండి. కల ఒక కొన్ని వేళలు కలుగుతాయి, కానీ అది చెక్కు చెదరకుండా నిలిచిపోవాలి. నిలిచిపోతే దానికి నైష్ఠికి అంటారు. చూడండి ఇక్కడ ఎన్ని విశేషాలు చెప్తున్నాడు. మీరు ఇందులో ది బెస్ట్లన్నీ తీయండి. నిర్గుణ, స్వభావికి, నైష్ఠికి ఇది లాగాలి. ఇంకా దీనికి అభ్యభిచారిణి అంటారు. ఇటు అటు చెదరదు అది, అక్కడ నిలిచిపోతుంది. అనన్యత, ఇన్ని మాటలు దీనికి చెప్తూ ఉన్నారండి. ఇలాంటి భక్తులు ఉదాహరణల కథలు కూడా శివపురాణంలో చాలా చెప్పారు. ఇలాంటి సమగ్రమైనటువంటి భక్తి ఏది ఉందో ఆ భక్తిని సాధించాలి అంటే నవాంగముల భక్తిని ముందు ప్రతివాడు అవలంబించాలి అన్నాడు. తే నవాంగే ఉభయజ్ఞేయే వర్ణితే ముని విప్రియే వర్ణయామి నవాంగాని. ఈ నవాంగములతో భక్తి ఉంటుంది. అది శ్రవణం, కీర్తనంచైవ స్మరణం సేవనం తథా దాస్యం తథాచనం దేవి వందనం మమ సర్వదా సక్షమాత్మాత్మణం చేతి నవాంగాని విదుర్భుదాహ. మనకి భాగవతంలో చెప్పినటువంటి నవ్విధ భక్తులే. అయితే భాగవతంలో చెప్పింది ఇక్కడ చెప్పాడా అంటే, భాగవతమైన శివపురాణమైన జీవుడు తరించడానికి మార్గం ఎప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భక్తి మార్గం. అది శివభక్తి కావచ్చు, విష్ణుభక్తి కావచ్చు, భక్తి అంటూ ఉండాలి. ఆ భక్తి ఎలా వెళ్తుందో చెప్తున్నాడు. ఈ మొత్తం 9 అంగములు, అంగములు అంటే 9 భాగాలు. శరీరంలో కొన్ని అంగములు ఉన్నాయి, ఇందులో ఏది ఇంపార్టెంట్ చెప్పండి, తీసేద్దాం. తీయలేం కదా, అన్ని అంగములు కలిస్తేనే శరీరం పుష్టి ఎలా అయిందో 9 అంగములు పుష్టిగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఒక చిత్రమైన విషయం ఉన్నది. మొదటి అంగం 2 అంగానికి బలమిస్తుంది, 2 అంగం 3 అంగంలోకి బలమిస్తుంది, అది కూడా ఒక విశేషం. కానీ ఒక దాని తర్వాత ఒకటి అనగానే 2 దానికి వెళ్ళగానే మొదటిది వదిలేయడు, గుర్తుపెట్టుకోండి. 2 దానికి చేరేక మొదటిది మరింత బలంగా పట్టుకుంటాడు వాడు. దీంతో పాటు దానిలోకి వెళ్తాడు, ఈ 2 పాటు 3 దానిలోకి వెళ్తాడు, ఈ 3 పాటు 4 దానిలోకి వెళ్తాడు. కనుక 9 అంగములు అనగానే చివరిలో మొత్తం పోయాను కానీ లేదండి, 9 కలిసి పుష్టిగా ఉంటుంది. అయితే ప్రథమంలో మిగిలిన 8 లేకపోవచ్చు, మొదటే ఉండేది ఒకటి ఉంది, అది శ్రవణం, శ్రవణ భక్తి. శ్రవణ భక్తి అంటే శ్రవణం చేసే వాళ్ళందరూ భక్తులా, అది కూడా మళ్ళీ ప్రశ్న. భక్తులు అంగములు చెప్తూ ఇవి నవాంగములు, దీనికి ఉపాంగములు కూడా ఉన్నాయన్నాడు. చూసారు అంత సబ్జెక్ట్ భక్తి అనేది. భక్తి ఒక సైన్స్ అండి, దాని గురించి రాయాలంటే ఆర్డర్లీగా ఇలా జాగ్రత్తగా రాసుకోవచ్చు. ఎందుకంటే స్వామియే చెప్పేశాడు పొందవలసింది అది, అది పొందాలంటే భక్తి ఉండాలి, అది తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. మరొకటప్పుడు అది పట్టుకుని పండించుకోవాలని తపన మనకు ఉండాలా లేదా? అందుకు దాని మార్గంలోకి ఈ భక్తికి ఉపాంగములు కూడా చాలా ఉన్నాయి, అవి నేను తర్వాత తర్వాత చెప్తాలే, ముందు నవాంగాలు జాగ్రత్తగా విను అంటున్నాడు అమ్మవారితో పరమేశ్వరుడు. ఉపాంగాని శివే తస్యా బహూని కథితాని వై శృణుదేవి నవాంగాన లక్షణాన్ని పృథక్ పృథక్, వేరువేరుగా ఒక్కొక్క అంగము గురించి వివరిస్తారు విను. మమ భక్తేర్ మనోదత్వ భక్తిముక్తి ప్రధాని కథాదే నిత్య సమ్మానం ఎత్త శ్రవణముచ్యతే. ఇది విషయం చెప్తున్నాడు, నా యొక్క కథల్ని వినాలి అన్నాడు. అంటే శివుడికి సంబంధించిన కథలు. కథలు అంటే ఇన్ని రోజులు మనం ఒక్క కథ చెప్పుకోలే, చెప్పుకున్నామా? ఒక్క స్టోరీ అనే చెప్పానండి నేను మీకు, చెప్పాను మొట్టమొదట. కానీ కథ అంటే స్టోరీయే కాదు, శివుడికి సంబంధించిన మాట, ఇది గుర్తుపెట్టుకోండి. శివ కథ అంటే శివుడికి సంబంధించిన విషయం. సంస్కృతంలో కథనం అంటే చెప్పుట అని అర్థం. కథనము ఏది కథనం చేసేవో అది కథ, అంటే చెప్పుకున్న మాటలు అంతే. శివుడి గురించి చెప్పిన మాటలు కథలు, అంతేగాని స్టోరీస్ అయితే పర్వాలేదండి, తత్వాలు మహిమలను కాదు ఇక్కడ అర్థం. శివతత్వమైనా శివ మహిమైనా శివ గుణమైనా శివ నామైనా కథే. ఆ కథలు ఎందుకు వినాలన్నాడు చూడండి, ఆ కథలకు శక్తి ఉందిట. ఇది ఇలాంటివి బాగుంటాయి కదా, కథకి శక్తిట. అదేమిటంటే భక్తి ముక్తి ప్రధాని, ఆ కథ భక్తి ముక్తి రెండింటినీ ఇస్తుంది మనకి. ఆ కథయే భక్తిని కలిగిస్తుంది, ముక్తిని కూడా ఇస్తున్నది. అది ఎలా వినాలి అది చెప్తున్నాడు. కథాదేర్ నిత్య సమ్మానం, ఇది చాలా విశేషం అండి. ఇలా వింటే ఆ శ్రవణంతో ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. కనుక శ్రవణం భక్తిలో శ్రవణం ఇది, అంతేగాని సాధనలో శ్రవణం వేరు, భక్తిలో శ్రవణం వేరు. సాధనలో శ్రవణం అంటే విండామని కూర్చుంటాం. ఈ సాధన సిన్సియర్ గా చేసేవాళ్ళైతే అన్నిటికంటే జాగ్రత్తగా ఈ పనే చేస్తారండి. కానీ మనం చేసే 10 పనుల్లో ఇది ఒక పని అన్నవాడు, ఆ వినే గంటన్నరలో 1/2 కునుకు, మరో 1/2 గాఢ నిద్ర, ఇంకో 1/2 మగతగా వినేసి లేచి వెళ్ళిపోతాడంతే. ఇలాంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే, వీళ్ళకేమీ ఎదుగుదల ఉండదు వినండి. ఇక్కడ శ్రవణ మార్గంలో వెళ్లేడు వాళ్ళు ఎలా వెళతారంటే కథాదేర్ నిత్య సమ్మానం, శివుని యొక్క కథాదులు యందు నిత్య సమ్మానం. సమ్మానం అంటే ఆదరభావం, గౌరవ భావం. సమ్మానం అంటే అది గౌరవం ఆదరం, అది అంటే దుశ్శాలువులు కప్పడం కాదు సమ్మానం అంటే, గౌరవభావం ఆదరభావం. కానీ కథాదులు యందు నిత్యం ఆదరభావం, అది వింటూ ఉన్నప్పుడు పరమ ప్రేమాత్మకంగా ఏకాగ్రంగా వినాలి. ఆ వింటూ భక్తేర్ మనోదత్వ, మనోదత్వ మనస్సును అర్పించి వినాలి, అది ఇక్కడ చెప్తున్నాడు. ఇలా వింటే అది శ్రవణముచ్యతే, ఇది శ్రవణమైంది. ఈ శ్రవణం వల్ల మనకేం తెలిసింది, పరమేశ్వరుడు తెలిశాడు, పరమేశ్వరుడు యొక్క దివ్యములైనటువంటి విషయములన్నీ తెలిసాయి. తెలియగానే హృదాకాశేన సంపశ్యన్ జన్మ కర్మాణి వై మమ, హృదాకాశేన సంపశ్యన్, హృదయమనే ఆకాశంలో చూస్తాట, ఏది ఇంతవరకు ఏవైతే విన్నాడో విన్నదాన్ని చూస్తాడు. చూడటం అంటే తిరిగి రికలెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఆ విన్నవాటన్నింటినీ చూస్తున్నాడు హృదయాకాశంలో. హృదయాకాశంలో చూసిన దానిని జన్మ కర్మాణి వై మమ, ఈశ్వరుని యొక్క జన్మలు కర్మములు. జన్మలు అంటే మనం చెప్పుకున్నాం మనం అవతారములు అమా. ఆ విన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని హృదయాకాశములో చూచుట, హృదయాకాశంలో దాన్ని చూస్తూ వీటిని జన్మ కర్మాణి వై మమ, పరమేశ్వరుని యొక్క అవతారములు కర్మలు. జన్మ కర్మచ మే దివ్యం అని గీతలో స్వామి ఇదే మాటని చెప్పాడు. నా యొక్క జన్మలు నా కర్మలు దివ్యములు. దివ్యములు అంటే లౌకికములు కావు, భౌతికములు కావు. పరమేశ్వరుడు జన్మించాడు, ఆయనకి కర్మ ఉందా అంటే ఆయన కర్మలు లీలలు, ఆయన జన్మల అవతారాలు. కనుక పరమేశ్వరుడు ధరించినటువంటి దివ్య అభివ్యక్తులు, ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం, మృత్యుంజయ స్వరూపం, ఆ రూపముల్లో ఆయన ఏమేమి చేశాడు, ఏ ఏ భక్తుని ఎలా అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా సనకసనందనాథుని ఎలా అనుగ్రహించాడు, వశిష్ఠుని ఎలా అనుగ్రహించాడు, ఈ కథలన్నీ ఉన్నాయి మనకి. అలాగే మృత్యుంజయుడిగా ఆయన మార్కండేయుని అనుగ్రహించిన లీలలున్నాయి. ఇలాగ ఆయన ధరించిన దివ్యమైన రూపములు లీలలు, పార్వతీదేవిని అనుగ్రహించి ఆమెను పరిణీమాడిన లీలలు, ఇలాంటివన్నీ కూడా హృదయాకాశేన సంపశ్యన్. ఎంత చక్కటి మాట వేశాడు, హృదయం అనే ఆకాశంలో చక్కగా చూస్తాట. ఇక్కడ ఆకాశం అంటే విస్తారమైనటువంటిది ఉచ్చారణ, అంటే ప్రీతిగా తిరిగి ఉచ్చారణ పలుకుతాడు బయటికి.